భాగవతం ఎప్పుడు సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే అపూర్వ ఘట్టం అది. పురాణాలన్నిటికీ ఏదో ఒక కారణం లేకుండా వేదవ్యాస మహర్షి ఆ పురాణాలకి పేర్లు పెట్టాడు అసలు ఆయన. అందులో వ్యాసుడు విష్ణుస్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహి. శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తితే ఆ 22 అవతారాల్లో 17వ అవతారం వేదవ్యాసుడు. అటువంటి వేదవ్యాస మహర్షి ఒక పుస్తకం రాసి పుస్తకానికి ఒక శీర్షిక పెట్టాడంటే, ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టాడంటే దాని వెనకాల చాలా గొప్ప కారణం ఒకటి ఉంటుంది. ఈ పురాణమునకు, అంటే ఈ రోజు నుంచి మనం చెప్పుకుంటున్న పురాణానికి భాగవతము అని పేరు పెట్టాడు ఆయన. భాగవతం అంటే ఏమిటి? భగవత ఇదం భాగవతం, భగవంతునికి సంబంధించినది అని అర్థం. ఈ పుస్తకం అంతా పూర్తిగా భగవంతునికి సంబంధించింది, లౌకిక ఘట్టములు లేవు. కేవలం ఈ లోకంలో బ్రతకడానికి పనికి వచ్చే సుఖాలను మాత్రమే ఇచ్చే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా ఈ లోకంలో సుఖాలతో పాటు శాశ్వత జ్ఞానాన్ని కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి పుస్తకం కనుక దీనికి భాగవతము అని పేరు పెట్టాడు ఆయన. భాగవతానికి భగవత్ సంబంధమైనది అని ఒక అర్థమే కాకుండా రెండో అర్థం ఏమిటంటే, అసలు భగవత్ సంబంధమైనది అవ్వాలంటే అందులో ఏముండాలి? భాగవతులు ఉండాలి. భాగవతానాం ఇదం భాగవతం. భగవంతుడికి ఒక లక్షణం ఉన్నది, నా కథ అండ ఆయన, నా భక్తుల కథ అంటాడు ఆయన. అందువల్ల భాగవతం అంటే అసలు అర్థం ఏంటంటే భగవద్భక్తుల చరిత్ర. భక్తులుంటేనే భగవంతుడి గురించి లోకానికి తెలుస్తుంది. కాబట్టి ముందు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడుంటాడో ఏమిటో ఇవన్నీ వెతకక్కర్లేదట. ఆయనకి సంబంధించిన ఉపాసన చేసే భక్తులు ఎక్కడుంటే అక్కడే ఆయన ఉంటాడు. గనక భక్తుల చరిత్రంతా గుదిగుచ్చి ఒక పుస్తక రూపంలో మనకు అందజేస్తే అది భాగవతం అయ్యింది అన్నారు వేదవ్యాసుల వారు. అనగా మొత్తం మీద భాగవతం అంటే భగవంతుని భక్తుల యొక్క సాధన, వారి చరిత్ర, వారి ఉపాసనా విధానం, వారు ఎలా బ్రతికి లోకానికి ఏమి సందేశం ఇచ్చారో ఇందులో ఉన్నది. వీరి వంకతో భగవంతుడెత్తిన అవతారముల వర్ణనంతా ఇందులో ఉంటుంది. 5 లక్షణములుంటేనే దాన్ని పురాణం అంటాం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం. ముందుగా సృష్టి ఎలా ప్రారంభమయ్యిందో ఇందులో ఉంటుంది. సృష్టి ఈ విధముగా ఆరంభమైనది అని వివరించాడు ఆయన. సృష్టి ఆరంభమైన తర్వాత అది కొనసాగాలిగా, దాని శాఖోపశాఖలు కొనసాగింపబడ్డం 2వ భాగం. ఇందులో సూర్యుడి యొక్క వంశము, చంద్రుడి యొక్క వంశానికి సంబంధించిన రాజులు ఉన్నారు. సూర్యవంశపు రాజులు వైవస్వతములు మొదలుకున్న రాజులంతా, చంద్రుడి నుంచి వచ్చిన బుధుడు, బుధుడి యొక్క కొడుకేమో పురూరవుడు, ఈ మహారాజుల చరిత్ర అంతా చంద్రవంశం. ఈ వంశములు ఇందులో ఎలా పుట్టాయి, ఆ వంశములు ఏ రాజులు ఉన్నారు అవి కూడా ఉంటాయి. అంటే సృష్టి ఉంది, ఆ సృష్టి యొక్క కొనసాగింపు ఉన్నది, వంశముల ఆవిర్భావం ఉన్నది, ఆ వంశముల యొక్క కొనసాగింపు అందులో పుట్టిన మహారాజుల చరిత్రలు ఉంటాయి. ఆ తర్వాత ఏమిటి, మన్వంతరములు అనే పేరుతో 14 మనువుల యొక్క చరిత్ర, ఆ మనువుల యొక్క వారసుల యొక్క చరిత్ర ఉంటుంది. ఈ 5 ఉంటే దానికి పురాణం. అందుకే పురాణం పంచలక్షణం. ఈ 5 లక్షణాల్లో ఏది లేకపోయినా పురాణం కాదు. ఈ 5 లక్షణములతో పాటు భాగవతము అని పిలువబడాలంటే అందులో మరొకటి ఉండాలి, అదే మత్స్య గాయత్రి మంత్రం. అసలు పురాణం ఎప్పుడు గాయత్రీ స్వరూపం, అందున శ్రీమద్భాగవతము గాయత్రి మంత్రాలలో కూడా మత్స్య గాయత్రి అని ఒకటి ఉన్నది, అది ఆది గాయత్రి మంత్రం. మొట్టమొదటి మంత్రం ఈ సృష్టిలో ఆది గాయత్రి మంత్రం, దానికే మత్స్య గాయత్రి అని కూడా పేరు. ఆ మత్స్య గాయత్రి మంత్రం ఇందులో పూర్తిగా వివరించబడి ఉన్నది శ్లోకముల వంకతో. మంత్రం ఎప్పుడు ముఖాముఖి చెప్పడు ఆయన, ఏదో ఒక శ్లోకంలో ఒక్కొక్క అక్షరాన్ని ఇమిడ్చి మనకు అందించాడు ఆయన. ఆ మంత్రం కేవలము 6 అక్షరాలతో మొదట్లో ఉండేది. ఈ 6 అక్షరములు బాగాలేదనుకుని ఆయన ఏం చేశాడు, మళ్ళీ దాన్ని భాగవతానికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం, అందుకని 7 అక్షరములుగా తీర్చిదిద్దాడు. అదే సత్యం పరం ధీమహి. అసలు మీరు భాగవతం అంతా ఎక్కడ చూడండి, 7 అంకెతో పెడుతుంది. భారతం అంతా 9 సంఖ్యతో పెడుతుంది, 18 కలిపితే టోటల్ 9 వస్తుంది. భారతానికి దీనికి చాలా తేడా ఉన్నది సంఖ్యా విషయంలో మాత్రమే. భారతం పూర్తిగా అన్ని కలిపితే అందులో ఎక్కడికెళ్ళినా చివరికి 9 వస్తుంది. ఒక్క భాగవతం అలా కాకుండా ఏదైనా 7 వస్తుంది. భారతం ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇస్తుంది, కానీ భాగవతం శాశ్వత కైవల్యం ఇస్తుంది, శ్రీ కైవల్యం ఇస్తుంది. శ్రీ కైవల్యానికి కైవల్యానికి కూడా తేడా ఉంది తెలుసిన. కైవల్యము అంటే భగవంతుని సన్నిధానానికి వెళ్ళి ఉండడం, మోక్షం ఆయనకి సంబంధించిన జ్ఞానమే. కేవలము అంటే అది మాత్రమే. కేవలస్య భావ కైవల్యం అంటే భగవంతుడు తప్ప మరొకటి లేదు అలా అనుకోగలిగితే దాన్ని కైవల్యం అంటాం. ఆ కైవల్యానికి వెళ్ళి కూడా తిరిగి భూలోకానికి వచ్చిన వాడు చాలా మంది ఉంటారు. అలా తిరిగి రాకుండా ఉంటే దానికి శ్రీ కైవల్యం అని పేరు. ఇక్కడ కొంచెం మొదట్లో కొంచెం జాగ్రత్తగా వినాలి భాగవతం గురించి. ఎందుకంటే కైవల్యం అంటే చాలదా, మళ్ళీ శ్రీ కైవల్యం ఎందుకు అనాలి అని ఒక అనుమానం వచ్చింది సాక్షాత్తు శౌనక మహర్షికి. అప్పుడు ఆయనకి సూత మహర్షి ఒక సమాధానం చెప్పాడు. అదేమిటో తెలుసా, నాయన కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా చాలా తేలిగ్గా చెబుతాను. జయుడు విజయుడు అని ఇద్దరున్నారు. వాళ్ళు విష్ణుమూర్తికి అటు ఇటు వైకుంఠ ద్వారం దగ్గర కాపలాగా ఉంటారు. వాళ్ళు కైవల్యం పొందారు, అయినా మళ్ళీ సనక సనందనాథుల శాపాన్ని పొంది భూలోకంలో 3 సార్లు జన్మనెత్తారు. అంటే వైకుంఠమునకు వెళ్ళి కూడా చిన్నో చెతకో పొరపాటు చేసి శాపానికి గురై భూలోకానికి వచ్చేదానికి కైవల్యం అని పేరు. అలా శాపానికి గురై భూలోకానికి రానవసరము లేకుండా శాశ్వతముగా ఆయన సన్నిధానంలో అంటే స్వామి దిగొచ్చిన వాళ్ళు దిగిరాకుండా ఉండగలిగితే దానికి శ్రీ కైవల్యము అని పేరు అన్నాడే. అంటే వైకుంఠానికి వెళ్ళిన వాడు కూడా తిరిగి వస్తున్నారు విష్ణువుతో పాటు, ఆదిశేషుడు ఆయనతో తిరిగి వస్తున్నాడు, లక్ష్మీదేవి వస్తున్నది, స్వామి కూడా వస్తున్నాడు, కానీ అక్కడ పొరపాటున కూడా భూమికి దిగిరాకుండా ఉండగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఇద్దరున్నారట. ఒకడు పుణ్యశీలుడు, మరొకడు సుశీలుడు, ఒకడు సునందుడు, ఒకడు సునందుడు. ఇలాంటి వాళ్ళకి ఉన్న పదవిని శ్రీ కైవల్యం అంటారు. ఆ స్థానమునకు వెళ్ళాక మళ్ళీ తిరిగి భూమికి రావలసిన అవసరము లేకుండా ఉంటే దానికి శ్రీ కైవల్యం అని పేరు. అందుకని పోతన గారు ఏం తెలివి తక్కువ అనుకుంటారా, కైవల్యం అని వాడకుండా శ్రీ కైవల్య పదం భూచేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోత్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనాడింభకు. నేను శ్రీ కైవల్య పదము పొందడం కోసం చింతించదం స్తోత్రం చేస్తున్నాను అనలేదాయన, చింతిస్తున్నాను అన్నాడు. చింత అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా, మళ్ళీ నిద్రట్లో కూడా నిరంతరం కలవరించడానికి మాత్రమే చింత అని పేరు. అందుకే చింత పట్టుకుంది అంటే చింత పట్టుకుంటే జ్వరం కంటే ప్రమాదం ఉంటాయి, జ్వరానికి మందు ఉందిట, చింతాజ్వరానికి మందు లేదు. నిరంతరం సర్వకాల సర్వావస్థలలో, స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో, సుషుప్తి అవస్థలో, అన్ని అవస్థలలో కూడా ఎవరిని ధ్యానం చేస్తే మనకి ఆనందం కలుగుతుందో ఆ ధ్యానమునకు చింత అని పేరు. అందువల్ల నేను భగవంతుణ్ణి శ్రీ కైవల్య పదము పొందడం కోసం ఎప్పుడూ ధ్యానం చేస్తున్నాను. 1 గంట 2 గంటలు ఉపన్యాసం విన్నంతసేపు కృష్ణ కృష్ణ అనుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఈ కృష్ణనామస్మరణ విడిచిపెట్టి లౌకికమైనటువంటి వాసనలలో పడి అసలు మళ్ళీ కృష్ణుడు అనేవాడు ఉన్నాడో లేదో రేపటిదాకా గుర్తు రాకుండా ఉంటే దానికి చింత అని పేరు. ఏదో తలుచుకోవడం అంటాం, స్తోత్రం చేయడం అంటాం. అలా కాకుండా కొంతమందిని చూడండి, నిద్దట్లో తట్టి లేపినా కృష్ణ అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా అని కొందరికి అనుమానం. ఉన్నారు, నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అర్ధరాత్రి 1 గంటకి అలా వీపే చెయ్యగానే మా నాన్నగారు వాసుదేవ అన్నారు. సాధారణంగా అర్ధరాత్రి 12 గంటకి ఎవరేదైనా ఒంటిపై చెయ్యిస్తే ఉలిక్కి పడతారు, కానీ ఆయన ఎప్పుడు వాసుదేవ అనగలిగేవారు, శివశివ అనగలిగేవారు. ప్రాణం పోతున్నప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ అంటూ శరీరం విడిచిపెట్టారు మంచం మీద. ఇది స్వయంగా చూశాం కాబట్టి నమ్ముతున్నాను నేను. ఇలాంటి వాళ్ళని దాదాపు నా జీవితంలో కనీసం ఒక 500 మందిని చూశాను పూర్వజన్మ సుకృతం వల్ల. ఇంకా వాళ్ళ శరీరములో వేరే శబ్దం లేదు, నిరంతరం నిద్రపోతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థలలో వాళ్ళు నమ్మిన పరమాత్మ నామము తప్ప ఆ ముఖం నుంచి మరొకటి వచ్చేది కాదు. అంత స్థాయిలో భగవద్ధ్యానం చేస్తే దానికి చింతించుట అని పేరు. అలాంటి చింతన పోతన గారు చేశారు కాబట్టి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదని అన్నారు. ఆయన ఎవరిని చింతిస్తున్నాడు? నా పక్కనే ఉన్న స్వామివారిని, నా పక్కన వెనుక వండి రక్షిస్తున్న స్వామిని ధ్యానం చేసేట. ఆయన పనేమిటి? లోక రక్షయికారంభకుడు. ఎప్పుడు లోకాలని రక్షించడం అనే పని మాత్రమే చేస్తాడు, ఇంకే పని చేయడు ఆయన. 1000 పనులు లేవు ఆయన. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదైనా పని చెబితే వాడి పని తప్ప అందరి పనులు చేస్తాడు వాడు. దానివల్ల ఉపయోగం ఏమున్నది? మనకి ఏ పని ఇస్తే ఆ పనిని సంపూర్ణంగా మనస్సు లగ్నం చేసి చెయ్యాలి. ఇక్కడే ఉపనిషత్తులు ఒక గొప్ప కథ చెప్పాయి. పూర్వం స్వార్వచిష్యుడని ఒక మను ఉన్నాడు. ఈ వెనక అతను దెబ్బతపలాడుతుంది. స్వార్వచిష మనువు కాలంలో స్వార్వచిష్యుడు రాత్రిపూట అంతఃపురం కాపలా కాయడానికి ఒక ఆయన అప్పగించాడండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. స్వార్వచిష్యుడు అంటే రెండవ మనువు. ఈ మనువు కాలంలో అంతఃపురాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని రాత్రిపూట కాపలాగా పెట్టాడు. ఆ వ్యక్తి పొద్దున్నే లేచి, మహారాజా రాత్రి నాకు ఒక కల వచ్చిందండి, ఆ కల ప్రకారం మీ రాజ్యం మీదకి శత్రువులు దండయాత్రకు వస్తున్నారు, నాకు కల వచ్చిందంటే ఎప్పుడు అసత్యం కాదు, నా కలలు నిజమై తీరతాయి, కాబట్టి ఒకరొక 5-6 గంటల్లోనో 7 గంటల్లోనో శత్రువులు వస్తున్నారు, జాగ్రత్త అన్నాడు. వెంటనే రాజుగారు సైన్యాన్ని సిద్ధం చేశారు వాడి మాట మీద నమ్మకంతో. అన్నట్టే 5-6 గంటల్లో కొంతమంది ఎడారి ప్రాంతం నుంచి భయంకరులైన మ్లేచ్చులు వచ్చారు. ఆ మ్లేచ్చుల్ని సంసిద్ధంగా ఉన్నాడుగా స్వార్వచిష్యుడు యుద్ధానికి. ఈ కాపలవాడు ముందే చెప్పాడు గనక నాకు కల వచ్చింది, శత్రువులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వల్ల, జాగ్రత్తగా ఉండడం వల్ల శత్రువులు చీల్చి చెండాడాడు. ఏమీ నష్టం ఆయన కలగలేదు. శత్రువులు జయించి చాలా సంతోషపడిపోయి ఈ కాపలవాడిని పిలిచి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగంలోంచి పో అన్నాడు. నీకు ఉద్యోగం తీసేశాను అన్నాడు. వాడు తెల్లబోయి, ఇదేమిటండి, మీకు శత్రువుల గురించి చెప్పాను, ఎంత ఉపకారం చేశాను, నేనే గనక మీకు నాకు ఇలా కల వచ్చిందని, ఆ కలలో శత్రువులు వచ్చి దాడి చేస్తారని చెప్పకపోతే అప్పుడు మీరు శత్రువులని సంసిద్ధంగా ఉండి ఎదిరించగలరా, జయం పొందగలరా, కాబట్టి నా వల్ల విజయం వచ్చింది, నా ఉద్యోగం తీయడం ఏమిటంటే, ఒరే నీకు కల ఎందుకు వచ్చింది అన్నట. కల ఎవరికి వస్తుంది? నిద్రపోతే వస్తుంది. పురాణంలో కూర్చుని గురువుగారు నాకు కల వచ్చిందని మీరు అన్నారంటే అర్థం మీరు నిద్రపోతున్నారా, పురాణం వింటున్నారా? నిన్ను రాత్రిపూట కాపలాగా అంతఃపురం దగ్గర పెడితే నీకు అర్ధరాత్రి కల ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఇచ్చిన కాపలా పని మాని నిద్రపోతున్నావు. నిద్రపోవడానికి కాదు నేను పెట్టుకున్నది, ఇంట్లో కూర్చుని కలలు కట్టు నాకు చెప్పు, నీకు పారితోషికం ఇస్తాను, కాపలాకి వేరే పెడతాను అన్నాడు. ఇది స్వార్వచిషమను యొక్క కథ. ఎందుకు చెబుతున్నానంటే మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిని చేసి తీరాలి. ఆ పని మానేసి అడుగుతిరిగి ఇడుదిరిగి ఇతరుల మీద పెత్తనం చేయటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. శ్రీమన్నారాయణుడు లోకరక్షణ అనే ఒక కార్యక్రమమును ఆరంభించి దానిని ఎవరు అడిగినా అడగకపోయినా నిరంతరం ఆ పనిని మాత్రమే చేస్తాడు. సర్వకాల సర్వావస్థలలో లోకరక్షణ ఆయన లక్షణం. అందుకే ఆయన్నికి గోవిందుడు అని పేరు. గోవిందుడు అంటే పోషించువాడు, రక్షకుడు అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఆ పనిని మాత్రమే చేస్తాడు గనక లోక రక్షాకారంభకుడు ఆయన. రెండవది భక్తపాలన కళా సంరంభకుడు. భక్తుల్ని పరిపాలించేవాడే రక్షించగలడు. భక్తుల్ని పరిపాలించడం ఒక గొప్ప కళ. గజేంద్ర మోక్షం వస్తుంది కదా, శ్రీకృష్ణ అని పిలవగాని, నారాయణ అనగాని, అసలు ఏమి పేరు తలుచుకోకపోయినా రక్షించమంటే తనను తాను మరిచి భార్యకు కూడా చెప్పకుండా వస్తాడు ఆయన. దీనికి కళా సంరంభము అని పేరు. భక్తులు పిలిస్తే తనను తాను మరిచిపోయి ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి సంభ్రమంతో వచ్చే లక్షణం ఉన్న భగవంతుడు భక్త పాలన కళా సంరంభకుడు. పిలవగానే పిలిచారా అండి, వస్తానండి. నాయన ఒకసారి రాని పిలిచామనుకోండి, అన్నం తింటున్నానని ఒకసారి, చేయగడుక్కుంటున్నానని ఒకసారి, ఈలోపు గురువు గారికి కాళ్ళు నెప్పుట్టి వెళ్ళిపోవలసిందే. అప్పుడు ఆ వచ్చేవాడి వల్ల ఉపయోగం ఏమున్నది మనకి? శ్రీమన్నారాయణుడిని చూచి నేర్చుకోవలసింది ఏమిటంటే, పిలిచి పిలవగానే లక్ష్మీదేవికి చెప్పకుండా, గరుత్మంతుడికి చెప్పకుండా, శంఖ చక్రాలు పుచ్చుకోకుండా, పరివారాన్ని పిలవకుండా అన్నీ విడిచిపెట్టి మహాసంభ్రమముతో వచ్చేశాడు ఆయన. అది భక్త పాలన కళా సంరంభము అంటే. దానవోద్రేక స్తంభకుడు రాక్షసుల యొక్క ఉద్రేకాన్ని నాశనం చేస్తాడు. దానవులు అంటే మన మనస్సులో నిరంతరం పుడుతూనే ఉంటారు. మన మనస్సులో రకరకాల కోరికలు పుడుతున్నాయి, ఈ కోరికల్ని దానవులు అంటారు. మనలో ఉన్న అపవిత్రమైన కోరికలను, ఉద్రేకాన్ని అదుపులో పెట్టేవాడని ఒక అర్థం. లోకములను నాశనము చేసే లోకకంటకులైన రాక్షసులను సర్వకాల సర్వావస్థలలో అదుపులో పెట్టేవాడని ఒక అర్థం. దానవ వినాశకుడు, దేవతా రక్షకుడు ఆయన. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుడు. కంజాత భవ, కంజాతం అంటే తామర పువ్వు, అందులోంచి భవ పుట్టింది. తామర పువ్వులోంచి ఎవరు పుట్టారు? బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ అండం, బ్రహ్మాండం, ఈ లోకాన్ని బ్రహ్మాండం అంటాం. బ్రహ్మాండం అనడానికి ఆయన కంజాత భవాండ కుంభకుడు అన్నాడు. ఆయన నానా కంజాత భవాండ కుంభకుడు, పైగా ఒక బ్రహ్మాండం కాదట, ఎన్ని బ్రహ్మాండాలున్నాయో ఈ లోకంలో, అనేక కోటి బ్రహ్మాండాలున్నాయి. ఇన్ని బ్రహ్మాండాలని ఆయన చాలా సరదాగా, అవలీలగా అలా చూచి సృష్టిస్తాడు. ఆయన అలా చూశాడంటే బ్రహ్మాండాలు పుడతాయి. అందుకే విలసదృగ్జాల సంభూత, కేవలం చూపులతో సృష్టిస్తాడు. సరదాగా చూసి, హాస్యంగా చూచి, వేళాకోళంగా చూసి బ్రహ్మలోకాలను సృష్టించగలడు ఆయన. ఒక పని చెయ్యాలంటే, ఒక్క కళ్ళజోడు పెట్టి తయారు చేయాలంటే ఎంతకాలం కష్టపడతాం మనం? ఇలాంటి బల్ల తయారు చేయాలంటే దానికి ఎంత సమయం పడుతుంది? ఒక మైకు తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఆ మైకును మళ్ళీ రీసౌండ్ రాకుండా ఆపరేట్ చేయడానికి ఆయన ఎంత యాత్ర పడుతున్నాడు పాపం? నేను ముందుకి వెనక్కి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎంత యాత్ర పడతాం? కానీ ఆయన అలా కదట, అలా చూస్తట లోకాలన్నీ పుడతాయట. ఎంత కష్టం అది అంటే, అంత అవలీలగా సృష్టిలో ఉన్న అనేక బ్రహ్మాండాలని సృష్టించగలడు ఆయన. ఇక ఆఖరి పదం అందంగా వేశాడు ఆయన, మహానందాంగనాడింబకుడు. నందుని యొక్క సుందరి, యశోదాదేవి యొక్క కొడుకు అని ఒక అర్థం. మహా ఆనందాంగనాడింబకుడు, పరమాత్ముడు ఆనందంతో పుట్టినవాడు. పరమాత్ముడు ఎవరి వల్ల పుట్ల? తనంతా తానే ఒక ఆనందం పొంది, ఆ ఆనందంతో ఒక రూపం ధరించాడు. అందుకే పరమాత్ముడిని రసో వై సహ అంది వేదం. సహ అంటే అతడు, అతడంటే పరమాత్మ. రసహ ఆనందము, వై అయ్యున్నాడు కదా, అనగా పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఆయనకి మనం అనుకున్నట్టుగా గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు, ఏమీ లేకపోతే ఆయన ఎలా గుర్తిస్తాం? అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? అందమైన రూపం ధరించి మంచి మంచి లీలలు చేస్తూ భక్తులను రక్షిస్తూ వారికి రకరకాల పదార్థాలు ఇస్తూ అప్పుడప్పుడు సంసారం అనే మాయ కల్పిస్తూ మళ్ళీ వీటి నుంచి విముక్తి పొందిస్తూ ఆనందిస్తున్నాడు. అటువంటి రూపం ధరించిన వాడికి మహానందాంగనాడింపకుడని పేరు. అటువంటి కృష్ణుడి చరిత్ర సంపూర్ణముగా 7 రోజులలో వింటే వాడికి శ్రీ కైవల్య పదము వస్తుంది. అందుకని శ్రీ కైవల్య పదం వీళ్ళకి అందించడం కోసం వేదవ్యాసులు వారు ఏం చేశారన్నమాట, 7 అక్షరములతో కూడిన మంత్రాన్ని లోకానికి అందించారు ఈ పురాణం రూపంలో. అదే సత్యం పరం ధీమహి. భగవంతుడు పరాత్పరుడు, ఆయనకంటే గొప్పది మరొకటి లేదు. పరము అంటే ఇంతకు మించినది లేదు, అది సత్యం, నాశనము లేని వస్తువు. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతే దాని సత్యం మనం. మనందరం అసత్స్వరూపాలం. ఎందుకని? మనకి ఈ రూపము శాశ్వతము కాదు కనుక. అసలు మనకి ఏ రూపము శాశ్వతం కాదు. చిన్నప్పుడు ఎలా ఉన్నాం, పెద్దయ్యాక ఎలా ఉన్నాం, వార్ధక్యంలో ఎలా ఉన్నాం, ఢామ్మని ప్రాణం పోతే అప్పుడు కట్టె ఎలా ఉంది, ఆ కట్టెతో పక్కన కూర్చున్న భార్య కూడా బాబోయ్ మా ఆయన్ని నేను చూడలేనంటుంది, అంత వికృతం అయిపోతుంది ఈ శరీరం. అటువంటి మార్పులతో కూడిన దానికి అసత్పదార్థమని పేరు. కానీ పరమాత్మ ఎప్పుడూ ఒకే రూపముతో సర్వకాల సర్వావస్థల్లో ఉంటాడు, అది సత్యం. అంటే సత్యము పరము అయినటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని ధీమహి మేము ధ్యానిస్తున్నాము అని ఈ మత్స్యగాయత్రి మంత్రానికి అర్థం. ఆ 7 అక్షరములే సప్తాహ దీక్షగా మారాయి. భాగవతాన్ని ఏడు రోజుల్లోనే ఎందుకు వినాలి, ఎందుకు దీక్ష వచ్చింది అంటే ఆ ఏడు రోజులకి ఏడు గాయత్రి మంత్ర అక్షరాలు నిలయములు గనుక ఆ అక్షరములే ఏడు వారములనే పేరుతో రోజులయ్యాయి. సత్యం పరం ధీమహీట వరసగా స అంటే ఆదివారము, త్యం అంటే సోమవారము, పరం వరసగా మంగళవారం బుధవారం, ధీమహి అనగా వరసగా శుక్రవారము శనివారము ఆదివారం. ఈ విధంగా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అనేటటువంటి వారములు ఏడు కూడా వరుసగా సత్యం పరం ధీమహీతో ఆవిర్భవించి సప్తాహం అయ్యాయి. ఇంకొక రహస్యం కూడా ఉన్నది, ఏడు అక్షరాలు. ఈ ఏడు అక్షరాలు ఏడు రోజులు. ఈ ఏడు రోజులలో తప్ప ఎవడు ఇంకో రకంగా పుట్టడు. ఎవడు పుట్టినా ఎవడు చచ్చిపోయినా ఏడు రోజులే. ఆదివారం నుంచి శనివారం లోపు ఈ ఏడు రోజులు కాకుండా మరొక రోజులు ఎవడన్నా పుట్టగలడా? ఈ ఏడు రోజులలో కాకుండా మరొకడు ఎవడైనా శరీరం విడిచిపెట్టగలడా? కాబట్టి ఎవరికైనా చిట్ట చివరికి తప్పనిసరి అయి ఉన్నది ఈ సప్తాహ దీక్షయే. అటువంటి దీక్షాస్వరూపాన్ని వేదవ్యాసుల వారు అపూర్వ రీతిలో అందించారు. ప్రతిరోజు ప్రారంభకాలంలో మనం జగద్గురుడైన కృష్ణుణ్ణి తలుచుకుని మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. అందుకని ప్రారంభంలో సత్యం పరం ధీమహి అని పిలువబడిన మత్స్యగాయత్రి మంత్రాన్ని అధికరించి వృత్రాసురవధం చెప్పబడి ఉన్న భాగవతం లోపలికి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు జగద్గురువు గనక ఆయన తలుచుకుందాం. ప్రతిరోజు 6:25కి ప్రారంభిస్తాం గనక 5 నిమిషాలు ఈ ప్రార్థన అవుతుంది. 6:30 నుంచి 8:30 దాకా ప్రవచనం సాగుతుంది. ఇప్పుడు అందరూ కూడా నేను చెబుతూ ఉంటాను, మీరు కూడా నాతో గొంతు కలిపి అనండి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ. ఈ పాదానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే అదంతా ఒకటే సమాసం కాబట్టి నేను చదివి కలిపే చదివేస్తాను, మీరు ఎక్కడ ఆపకండి వాళ్ళని. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి జగద్గురువుకి నమస్కరించుకుందాం. ఒకప్పటి మాట, పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజధానికి లక్నోకి ఇంచుమించుగా ఒక 2-3 గంటల ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు మనం. 80-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 5 సార్లు ఇప్పటికక్కడ భాగవత సప్తాహం చేశాను. మళ్ళీ రేపు సెప్టెంబర్ 10వ తారీఖున వెళ్ళి ఇంకో భాగవత సప్తాహం చేయబోతున్నాం. అది చేసే ముందు సంపూర్ణంగా భాగవతం చెప్పే అవకాశం ఆ హరి ఈ హరి గారు కూడా ఇచ్చారు. మొత్తమైన ఇది హరిప్రసాదం, గురుప్రసాదం. ఇప్పటికి కూడా మనకి లక్నో దిగితే ఇంచుమించుగా 9 నిమిషాలన్నీ వెళ్ళినట్టి గోమతి అని పిలువబడే నదము అక్కడ ఉన్నది. అది నది కాదు, నదం. పడమర పుట్టి తూర్పుకి ప్రవహిస్తే దానిని నది అంటారు. అందుకే కృష్ణ, గోదావరి, గంగ ఇవన్నీ పడమర కనుల్లో పుట్టి తూర్పుకు ప్రవహించి తూర్పున ఉన్న సముద్రంలో, పూర్వ సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు పూర్వ సముద్రాన్ని బంగాళాఖాతం అంటున్నాం మనం, అందులో కలుస్తాయి. ఇవి నదులు. అలా కాకుండా తూర్పున పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిస్తే దానికి నదము అని పేరు. అనగా గోమతి, నర్మద ఇవి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి కనుక ద్వారక దగ్గర వీటికి నదములు అని పేరు. అదనమాట నదీ నదాలు అనే శబ్దాల్లో అర్థం అది. ఆ ప్రవాహంలో తేడా. గోమతి నైమిషారణ్యంలో ప్రవహిస్తున్న గొప్ప నదము. బ్రహ్మదేవుడి కమండలము నుంచి భూమి మీదకి ఉద్భవించిన నదముగా దానికి బ్రహ్మపురాణంలో ఒక గొప్ప కథ ఉన్నది. చాలా గొప్ప పవిత్రమైన నదం. ఆ నదం ప్రవహించే స్థలం నైమిషారణ్యం. అది దేవతలు కూడా నిరంతరం నివసించే స్థలం. అందుకే భాగవత ప్రారంభంలోనే నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అనిమిష క్షేత్రమైన నైమిషారణ్యములో అని ఎత్తుకున్నారు. నైమిషం దేవతలు నివసించే స్థలం. దేవతలకి రెప్పపాటు ఉండదు. ఇలా చీటికి మనోటికి మనం కంటి మీద రెప్పేస్తాం కదా, దానికి నిమిషము అని పేరు. అలా నిమిషము లేకపోతే దానికి అనిమిషము అని పేరు. దేవతలకి ఈ రెప్పపాటు ఉండదు. అందుకని వాళ్ళని అనిమిషులు అన్నారు. అనిమిషులు అని పేరు కలిగిన దేవతలు తమయంత తాము ఇష్టపడి నివసించే దివ్య స్థలం నైమిషారణ్యం. ఆ స్థలం ఎంతోమంది మహానుభావులైన ఋషులకు ఆలవాలం. 88,000 మంది ఋషులు ఆ నైమిషారణ్యంలో ఒకసారి సమావేశమై 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. సహస్ర సమమాసత అన్నారు. అంటే 1000 సంవత్సరములు జరిగింది యజ్ఞం. యాజ్ఞంగా ఒకరోజు 2 రోజులు కాదు, నిజంగా 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడం అంటే ఎంత కష్టం ఆలోచించండి. గట్టిగా 1 వారం రోజులు, 1 40 రోజుల కార్యక్రమం అంటేనే ఎంతో మంది మార్పులు ఉంటే కానీ అవ్వదు. అందులో ఏ క్షణంలో ఏది తేడా వచ్చినా ఆ పనిలో లోపం వస్తుంది. అటువంటిది ఆ రోజులలో కేవలం అరణ్యంలో 88,000 మంది ఋషులు 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. అది నిజంగా తపశ్శక్తి అన్నమాట. పైగా సశరీరముగా స్వర్గానికి తీసుకెళ్లే యజ్ఞం అన్నారు బ్రహ్మపురాణంలో. అయితే శరీరముతో స్వర్గానికి వెళ్లడం కోసం చేసే యజ్ఞమునకు సత్రయాగం అని పేరు. సత్రయాగం ఎప్పుడు దీర్ఘకాలం చేయబడాలి. 6 నెలల కంటే ఎక్కువ కాలం సాగితే ఆ యజ్ఞానికి సత్రయాగం అని పేరు. 6 నెలల లోపు జరిగే యజ్ఞాన్ని సత్రం అనకూడదు అని బ్రహ్మాండ పురాణంలో ఉంది. కాబట్టి 1000 ఏళ్ళు చేశారట వాళ్ళు. ఒక యజ్ఞం చేయాలంటే ముందు స్థలం గొప్పదై ఉండాలి, పవిత్ర స్థలం కావాలి. అందుకనే ఒకప్పుడు ఋషులంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ రాబోతున్నది కలియుగం, ఆ కలియుగంలో మేము అందరు మానవులతో కలిసి ఉండలేం, మేము యజ్ఞాలు చేసుకుంటూ పురాణాలు వింటూ పవిత్రంగా గడపడానికి ఒక మంచి స్థలం ఉంటే ఏమని అడిగారు. అప్పుడు ఆయన, ప్రస్తుతం భూమండలంలో అలాంటి స్థలం లేదు, నేను మీకోసం అలాంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తాను అని వెంటనే మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించాడు. అందుకే బ్రహ్మ మనోమయ చక్రం అంటారు దానిని. ఆ విషయం తెలియక చాలామంది విష్ణు చక్రం అని వాడుతున్నారు. విష్ణు చక్రం అనే పదం ఏ పురాణంలోనూ లేదు. బ్రహ్మ మనోమయ చక్రం, ఆయన మనస్సంకల్పముతో ఆ మనస్సుతో కూడిన చక్రం ఒకటి పుట్టింది. ఆ చక్రాన్ని బ్రహ్మగారు, ఇంత చక్రం అన్నమాట, బండి చక్రం లాంటి చక్రం, దాని మధ్యలో తయారు చేయబడిన ఆకులుంటాయి, చెక్క ఆకులు, చుట్టూత ఇనప బద్దీ ఉంది. ఆ ఇనప బద్దీని చుట్టూత ఎడ్ల బండిని చూసారా పూర్వకాలంలో మీరు? ఎడ్ల బండు ఇప్పటికి వెళ్ళే టైర్లు కాకుండా చెక్కతో తయారు చేసిన చక్రం. దాని చుట్టూత ఆ చెక్క పాడవకుండా ఉండడానికి ఇనుప బద్దీ ఒకటి ఉండేది అన్నమాట, కమ్మి. ఆ కమ్మీని సంస్కృతంలో నేమి అంటారు. అలా నేమి అమర్చబడిన ఒక చక్రాన్ని బ్రహ్మ నేల మీదకి దొర్లించి ఈ నేమి ఎక్కడ ముక్కలై పడిపోతే ఆ స్థలం పవిత్ర స్థలం అవుతుంది, అక్కడ మీరు నిశ్చింతగా కలి ప్రభావానికి భయపడకుండా యజ్ఞాలు చేసుకోండి, తపస్సులు చేసుకోండి, పురాణాలు వినండి అని ఆ చక్రాన్ని కిందకి దొల్లించాడు. ఆ చక్రం వెంట మహావేగంగా యోగశక్తితో ఆకాశ మార్గాన ఈ ఋషులంతా వచ్చారు. ఆ చక్రం అన్ని లోకాలు దాటుకుని బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా వచ్చి ఇప్పుడు భూలోకంలో మనం నైమిశారణ్యం అంటున్నామే లక్నో దగ్గర, అక్కడికి వచ్చి ఢామ్ అనే శబ్దంతో ముక్కలై పడిపోయింది. పడిపోగానే ఆ చుట్టూతో ఉన్న నేమి ఇనప బద్ది తుక్కు తుక్కైపోయింది. అందులో ఒక ముక్క భూమిని చీల్చి పాతాళ జలాన్ని పైకి తన్నేలా చేసింది. ఆ పాతాళ జలమే ఇప్పుడు చక్రతీర్థము అని పిలువబడుతోంది. అక్కడ ఆ చక్రం వల్ల పుట్టిన తీర్థం చక్రతీర్థం. ఆ స్థలం చాలా గొప్పది, చూసి తీరాలి. ఈ నేమి జీర్ణమై శిథిలమై పడిపోవడం వల్ల దానికి నైమిషం అని పేరు వచ్చింది. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం, ఎక్కడ నేమి శిథిలమై పడిందో అదే నైమిషం. ఇంతకీ నైమిషం అంటే ఆ చక్రము యొక్క బద్ది విరిగిపడిన శిథిలమై పడిన స్థలము. ఆ వనం గనక అది అడవి గనక నైమిష వనం నైమిష వనం, అది అరణ్యం చేరితే నైమిష అరణ్యం నైమిష అరణ్యం సవర్ణ దీర్ఘసంధి, అంతకంటే ఏం లేదు. ఆ నైమిషమని పేరు కలిగిన అడవి నైమిష అరణ్యం. ఆ అరణ్యానికి ఇప్పుడు ఈ ఋషులు వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మని ప్రార్థించి కమండలం నుంచి గోమతిని తెచ్చుకున్నారు. నది ఉంది, చక్ర తీర్థం ఉంది, అడవి బాగున్నది, అందుకని ఒక స్థలాన్ని శుభ్రం చేసుకుని ఈ మహాత్ములైన ఋషులు ఒకరిద్దరు కాదు చాలా గొప్పవాళ్ళని చెప్పారు కదా, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, బకుడు, దాల్భ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులంతా అక్కడ చేరారు. 1000 ఏళ్ళు సంకల్పపూర్వకంగా యజ్ఞం చేశారు. యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞంతో పాటు కొన్ని పనులు కూడా చెయ్యాలి. యజ్ఞంలో ఒక భాగం ఏమిటంటే పురాణం. అసలు పురాణం గొప్ప యజ్ఞం అండి, దీనికి కథాయజ్ఞం అని పేరు. కథాయజ్ఞం లేని తక్కిన యజ్ఞములు శోభిల్లవు. అందుకే మీరు గుళ్ళో ఎన్ని అర్చనలు జరిగినా ఈ పురాణములు జరగకపోతే ఆ గుడికి అంత శక్తి ఉండదు అని బృహస్పతి చూడండి వాస్తులో చెప్పాడు. దేవాలయాల వాస్తు అని ఒకటి ఉన్నది, దాన్ని బృహస్పతి రాశాడు. అందులో 8వ అధ్యాయం ఉంటుంది, అదంతా ఈ దేవాలయాలకు సంబంధించింది. అందులో ఏమన్నాడో తెలుసా, మీరు ఎన్ని చక్రములు వేసి గుళ్ళు కట్టినా అక్కడ పురాణ ప్రవచనం జరగకపోతే ఆ ఆలయానికి సంపూర్ణంగా భగవత్ శక్తి లభించదు అన్నాడు ఆయన. అందుకే మీరు చూడండి ప్రసిద్ధికి ఎక్కిన ఆలయాల్లో ఏదో ఒక సమయంలో పురాణాలు చెప్పిస్తారు. అందులో ఈ ప్రాంతం, ఈ శారదాపీఠం, ఈ సంపత్ నగర్లో ఉన్న ఈ పవిత్ర స్థలం నైమిషారణ్యం తర్వాత మళ్ళీ ఆధునిక నైమిషారణ్యం గుంటూరు నైమిషారణ్యం. అక్కడ గోమతి ఉంది, ఇక్కడ మనకి కృష్ణాతీరంలో ఉన్న నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో, ఆ నైమిషారణ్యంలో 18 పురాణాలు జరిగాయని విన్నాం. ఇక్కడ 18 పురాణాలతో పాటుగా సహస్రనామాలు, ఒకటేమిటి అది ఇది కదా, నిరంతర నైమిషారణ్యమే ప్రవచన నైమిషారణ్యం అవుతున్నది. మనకి ఏదో భగవంతుని యొక్క యోగం ఉన్నది. నిజం చెప్పాలంటే బాబోటి వాళ్ళని 40 రోజులు అట్టి పెట్టాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఆయన కిందటి సంవత్సరమే హనుమత్ చరిత్రతో పాటుగా అడ్వాన్స్ బుకింగ్లు అంటారు వీటిని, ఏ విమానం టిక్కెట్లు కూడా ఇలా బుక్ చేయరు. పండితుల్ని ఆకట్టుకోవాలంటే ఈ డబ్బుతో ఎవరు ఆకట్టుకోలేరు. భక్తితో, అభిమానంతో, వినయంతో, ప్రవర్తనకి మాత్రమే మేము లొంగుతాం, ఇంక దేనికి లొంగం. ఇంచుమించుగా ఈనాడు ఆధునిక కాలంలో నువ్వా నేనా అని లోకంలో ప్రవచనం చేసే వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం చాలా తేలికగా ఎందుకు జరుగుతోందంటే 40-50 రోజులు అన్నీ విడిచిపెట్టి ఎందుకుంటున్నామంటే స్థలము, స్థలాన్ని నిర్వహించే వ్యక్తుల యొక్క పవిత్రత, దాంతోపాటు మీరు కూడా. ఎందుకంటే భక్తులు శ్రద్ధగా ఉంటే భగవంతుడు దిగొస్తాడు. భగవంతుడికి భక్తులంటే చాలా ఇష్టం. శ్రద్ధగా వినే భక్తులుంటే వాళ్ళంతటా వాళ్ళే గురువులు దిగొస్తారు. అలా ఇక్కడ ప్రవచనం సాగుతున్నది. ఎందుకు చెబుతున్నానంటే ఆ మహానుభావులు యజ్ఞముతో పాటు ఈ జ్ఞానయజ్ఞం, కథాయజ్ఞం కూడా చేసుకునేవారు. మొదట్లో వాళ్ళల్లో వాళ్ళు పురాణాలు చెప్పుకునేవారు. కానీ వారి అదృష్టవశాత్తు కొంతకాలం యజ్ఞం సాగాక ఒకనాడు అక్కడికి సూర్యోదయ సమయంలో సూత మహర్షి వేదవ్యాసుని శిష్యులలో కల్లా ప్రధాన శిష్యుడు, ఆయనకి రోమహర్షణుడు అని కూడా పేరు. ఇద్దరున్నారు తండ్రి కొడుకు, ఒక ఆయన రోమహర్షణుడు, ఆయన కొడుకు రౌమహర్షణి. ఈ ఇద్దరు గురించి మనకి భాగవతంలో వస్తుంది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా గొప్పవాళ్ళు, ఇద్దరికీ సూతుడనే పేరు, అదే స్థానం పేరు అన్నమాట. ఆయనకటండి రోమహర్షణుడు అని పేరు ఆ సూత మహర్షికి. ఆయన పురాణం చెబుతూ ఉంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, అంత ఆనందం కలిగేలా పురాణం చెప్పగలడు. కొందరు పురాణం చెబుతూ ఉంటే ఇంకా ఇంకా విందామనిపిస్తుంది, కొందరు పురాణం చెబుతూ ఉంటే కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ మహాత్ముడు పురాణం చెబుతూ ఉంటే ఇంకా ఎన్ని గంటలైనా విందామనుకునేవారట. అంత రోమహర్షణంగా పురాణం చెప్పటం వల్ల ఆయనకి ఆ పేరు సార్థకం అయిపోయింది. అసలు పేరు ఉగ్రశ్రవుడు అంటారు ఆయన. ఉగ్రశ్రవ, ఉగ్రశ్రవ శబ్దానికి కూడా అదే అర్థం. ఆయన చెబితే వినేవాడు ఈయన చెప్పడానికి ఆశ్చర్యపోవాలి తప్ప వినేవాళ్ళు ఎంతసేపు అయినా చెవులు రెక్కబుడిచి వినేవారు. చెవులు ఎక్కువసేపు వినలేవు, ఒక గంట పర్వాలేదు, 2 గంటలు పర్వాలేదు, 2.5 గంటలు ఇంక అక్కడి నుంచి మొదలవుతుంది. 3వ గంట చెప్పడం మొదలైతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది చెవి. టింగ్ టింగ్ అని ఈ పక్కన సెల్ ఫోన్ ఒకటి మోగుతూ ఉంటుంది, ఇంటికి పరిగెత్తుకు పోతూ ఉంటారు. అంటే చెవులకి ఎక్కువసేపు వినే ఓపిక ఉండదు, కానీ కఠినముగా ఎన్ని గంటలైనా వినడానికి చెవుల్ని కనుక మనం ఆయత్తపరిస్తే ఆ చెవులు కలిగిన వాడు ఎవడన్నా ఉగ్రశ్రవుడే. అన్నేసి గంటలు వింటారంటే విన్నారు, మేము చూస్తున్నాం కదా మాతో పాటు సప్తాహానికి వచ్చినప్పుడు భాగవతంలో పొద్దున్న 4 గంటలు సాయంత్రం 4 గంటలు చెప్పేవాడిని. 8 గంటలు ఉపన్యాసం విన్నారంటే వాళ్ళంతా ఉగ్రశ్రవులే. అంత బాగా ఈయన తాను చెబుతూ ఇతరులకు చెబుతూ వాళ్ళ చెవుల్ని తన చెవుల్ని కూడా ఆకట్టుకునేలా చేసే మహాత్ముడు అటువంటి సూత మహర్షి. ఒక రోజున అక్కడికి వచ్చాడు. తయేకదాతు మునయః ప్రాతర్ హుత హుతాగ్నయః. ఒకనాడు సూత మహర్షి యాత్రలు చేసుకుంటూ వ్యాసుణ్ణి తలుచుకుంటూ నైమిషారణ్యం రాగానే ఆ సమయంలో సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని అప్పుడే యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారట. ప్రాతకాలంలో చేసే యజ్ఞం పూర్తి చేసుకున్నారు. అందుకే ప్రాతర్ హుత హుతాగ్నయః, ఉదయం పూట అగ్నులను వ్రేల్చి ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్న సమయానికి సూతుడు వచ్చాడు. వెంటనే వీళ్ళు లేచారు. పౌరాణికుడు వచ్చాక ఎంత గొప్పవాడైనా లేచి నిలబడాలని ఒక శాస్త్రం ఉన్నది. అది కూడా మీరు భాగవతంలో దశమస్కంధంలో బలరాముడి తీర్థయాత్ర ఘట్టంలో చెప్పుకుందాం, ఇప్పుడు చెప్పను కానీ. అందువల్లే ఇంతమంది మహానుభావులు సూతుణ్ణి చూడగానే లేచి నిలబడి భక్తితో అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి ఆచమన జలమిచ్చి దర్భాసనమిచ్చి కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో సూత మహర్షి కూర్చుని 18 పురాణాలు చెప్పిన సూత్ గద్ది అనే ప్రదేశం ఉన్నది. సూతుని యొక్క ఆసనం అది. ఆ ఆసనం జాగ్రత్తగా అట్టే పెట్టారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం స్వయంగా చూడవచ్చు. అదిగో అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత మెల్లిగా ఆయన్ని అడిగారు ప్రశ్నలు అన్నమాట. స్వామి, మా అదృష్టం కలిపురుషుడు ఎక్కడొచ్చి మమ్మల్ని పీడిస్తాడో అని భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. ఆయన అనుగ్రహంతో ఈ దివ్యస్థలం మాకు లభించింది. ఈ స్థలంలో యజ్ఞం చేస్తూ నీలాంటి మహానుభావుల ద్వారా పురాణం వినాలనుకుంటున్నాం. ఇంతలో మా అదృష్టవశాత్తు పిలిచినట్లుగా నువ్వే వచ్చావు. గురువులు తమ ఎంత తాము రావడం తమ అదృష్టం అన్నారు వాడు. నీవు కొంతకాలం మా దగ్గర ఉండి భాగవత కథలు వినిపించు, భాగవతం నువ్వే చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలిసిన భాగవతం చెప్పడానికి కొన్ని అర్హతలు కావాలట. మన్నాడవు చిరకాలం కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబు, విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. భాగవతం చెప్పేవాడికి 16 ఏళ్ళు నిండాలి. నీకు ఆ వయస్సు దాటింది. కొంతమందిని పక్కన పెట్టాడు, సుకుడు లాంటి వాళ్ళని పక్కన పెడితే సహజంగా భాగవతం చెప్పాలంటే మాత్రం వాడికి 16 సంవత్సరములు నిండి ఉండాలి అని ఒక శాసనం ఉన్నది. అందుకే ముందు మన్నాడవు చిరకాలం, నీకు వయస్సు సరిపోతుంది. కేవలం వయస్సున్న వాళ్ళంతా పురాణం చెప్పచ్చా? 90 ఏళ్ళు ఉన్నాయి అంత మాత్రం చేత భాగవతం చెప్పడానికి అర్హుడేనా అంటే, కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, రకరకాల గ్రంథాలు చదవాలి. ఇంచుమించుగా సకల పురాణాలు, ఇతిహాసములు, వేదములు, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ బాగా కంఠస్థం చేసి వాటికి అర్థములు చెప్పగలిగే పాండిత్యం కలిగిన వాడు మాత్రమే భాగవతం చెప్పడానికి వరకు వస్తాడు. భాగవతం చెప్పాలంటే ఒక్క భాగవతం ఒకటే చదవకూడదట, అన్ని గ్రంథాలు చదవాలి. ఎందుకని, ఇక్కడ లేదు ఇంకో చోట ఉంటుంది. భారతం, భగవద్గీత, భాగవతం ఈ మూడు లక్ష్య లక్షణ పూరక గ్రంథాలు. ఈ మూడింట్లో ఏది రాకపోయినా వాడు భాగవతం చెప్పడానికి పనికిరాడు. అందుకని అనేక గ్రంథములు చదివి వాటికి అర్థములు చెప్పగలవు. ఒక్కొక్కప్పుడు మంచి పేరు తెచ్చుకున్నవాడు కూడా శ్లోకానికి అర్థం సరిగ్గా చెప్పలేకపోవచ్చు. పాండిత్యం లేకపోవటం వల్ల శ్లోకం చదవడంలో దోషం రావచ్చు, దోషం అండవు. కానీ భాగవతం దగ్గర మాత్రం శ్లోకానికి అర్థం తప్పు చెప్పకూడదు, తక్కిన వాటికి మళ్ళీ. అందుకనే నీవు అన్ని గ్రంథములను అర్థముతో చదువుకున్నావు. అర్థం లేకుండా చదివితే ఉపయోగం ఉన్నది? తర్వాత మూడవ లక్షణం ఏమిటో తెలుసా? విన్నాడవు వినదగినవి. అన్నీ విన్నామని లేదు, ఏది వినాలో అదే విన్నావు. వినదగినవి వినాలట. చాలా చెబుతూ పోతూ ఉంటారు ఎన్నో చోట్ల, అవన్నీ వినడం కాదట, అందులో తగినవి మాత్రమే విని తగనవి వినకూడదు. అనగా ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉంది. మీరు పురాణం వింటున్నారు, మధ్య మధ్యలో ఒక్కొక్కప్పుడు హాస్యం కోసం ఏవో బయట కథలు వస్తాయి, కబుర్లు, అవి విడిచిపెట్టేయండి. అవి తాత్కాలికంగా సంతోషం కలిగిస్తాయి. ఇందులో ఏది అవసరమో అది బుర్రలో వేసుకోండి. పిట్టకథలేమో కంఠస్థం చేసి అసలు సరుకు అంతా విడిచిపెడితే అటువంటి వాడు శ్రవణము చేసిన వాడు కాదు. అందుకే వినదగినవి మాత్రమే వినాలి. వ్యాసుడు అంతటి వాడు చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి లౌకిక విషయాలు చెప్పవలసి వస్తుంది. అందుకని సూత్రుడు ఏం చేశాడు, అలాంటి ఉంటే తీసేశాడు. ఏది వినాలో అదే విన్నాడు. అందుకే నువ్వు ఏది వినాలో అది విని అనవసరమైనవి పక్కన పెట్టావు. అలా వినదగినవి విన్నవాడే పురాణం చెప్పాలి భాగవతాన్ని. అంటే ఇక్కడికి ఎన్ని ప్రధాన లక్షణం, ఎక్కువ కాలం జీవించాలి, గ్రంథాలు చదివి అర్థం తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు